The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం May 21, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
Malia IP, Lucia DP, Golden Movie Classics, Sensational Topics, Burning Issues, Crazy Politics, Movie Gossips, Silly Logics, Thrilling Facts, Family Relations. ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నేను విన్నవి, చదివినవి, నాకు తారసపడినవి రసరమ్యంగా మీకు అందిస్తాను చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు చిత్రం భడారే విచిత్రం మీ ఆర్జే వెన్నెలతో ఓన్లీ ఆన్ Mind Media, The Voice of India.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. హబ్బబ్బబ్బబ్బా, మొన్న సాటర్డే సాయంత్రం ఈ కర్ణాటక ఎలక్షన్స్ గురించి, దాని తర్వాత వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ గురించి, ఆ తర్వాత బల నిరూపణ గురించి అసలు మామూలుగా లేదండి. ఏమిటో అసలు ఎంతసేపు చూసినా కూడా అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్ అంటే ఇది వరకు వచ్చింది చాలాసార్లు, కానీ మోహ్ ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనము అనే ఒక రకమైన చిరాకు, భయము, కోపము, అసహ్యము, హా మిక్స్డ్ ఫీలింగ్ అనుకోండి. అసలు కర్ణాటక ఎలక్షన్స్ ఇన్నాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మణిపూర్ కానీ గోవా కానీ ఇవన్నీ ఏంటంటే సరేలే ఏదో ఒక చిన్న స్టేట్ సరే ఈసారికి ఇలా కానిచ్చేద్దామనన్నా వదులుకోవచ్చేమో, కానీ కర్ణాటక ఎలక్షన్స్ అనేది చాలా ప్రెస్టీజియస్గా అయిపోయింది ఇద్దరికి, అటు కాంగ్రెస్కి కానీ ఇటు బీజేపీకి కానీ. అండ్ అదేంటంటే సౌత్ గేట్వే చెప్పాలంటే, ఇప్పుడు నెక్స్ట్ మిగతా ఇప్పుడు రేపొద్దున 2019లో జరిగే ఎలక్షన్స్లో సౌత్లో ఆల్రెడీ కొద్ది గొప్ప క్రెడిబిలిటీ పోతోంది అని భయపడుతున్నది బీజేపీ. సో అంటే పైకి చెప్పట్లేదు, బీరాలు పలుకుతూనే ఉంది, బట్ తెలిసిపోతుంది. అందులో ఈ ప్రత్యేక హోదా అవి ఇవి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి ఇవ్వట్లేదు. అసలు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, అసలు ఇప్పటి వరకు శాంక్షన్ చేసిన దాంట్లో కూడా సగం ఇవ్వట్లేదు, కమిట్ చేసిన దాంట్లో అసలు ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే మేము అంత ఇచ్చాము ఇంత ఇచ్చాము అంటూనే ఉంది. సో ఇవన్నీ చూస్తే ఆల్రెడీ మొన్న మధ్య చంద్రబాబు నాయుడు కూడాను చుక్కెదురైపోయింది. ఇక మిగతా అంటే సౌత్ స్టేట్స్ అన్నీ కనుక చూసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి, ఈ 15th పే కమిషన్. సో ఎటు తిరిగి ఎలా చూసుకున్నా కూడా ఎవ్వరూ కూడాను ఒక ఒక టైప్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కొంచెం. దాని పైగా ఏంటి కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇదివరకు కూడా ఒకసారి కాంగ్రెస్కి ఇలాగే చుక్కెదురైనప్పుడు వాళ్ళ కీ పాయింట్స్ వచ్చేసి ఏపీ అండ్ కర్ణాటక, ఆ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. సో అది వాళ్ళకి ప్రెస్టీజియస్ అయింది, ఇప్పుడు ఇటు వీళ్ళకి ప్రెస్టీజియస్ అయింది ఎలాగోలాగా ఇది రావాలి అని. సో ఇంకా సరే ఎలక్షన్స్ అయిపోయినాయి ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నారు మన ఏంటి ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడాను, ప్రీ పోల్స్ అన్నీ కూడాను చెప్పినటువంటి సర్వేస్లో హంగ్ వస్తుందనే ఎక్కువగా చెప్పారు. అండ్ అదే నిజం కూడా అయింది. ఎవరికి మెజారిటీ రాలేదు అది ఇది అని అనుకుంటూ ఉండగా జేడీఎస్తో వీళ్ళు కలుస్తారు అని అనుకున్నప్పుడు ఇంకా అక్కడి నుంచి అంటే ఇన్నాళ్ళు ఉన్న స్ట్రాటజీని కంప్లీట్లీ వాళ్ళు డైవర్ట్ చేసేసి వేరే స్ట్రాటజీని తీసుకున్నారు. ఇప్పుడు మణిపూరు తర్వాత గోవా వీటన్నిటిలో ఏం చేశారు వాళ్ళు, వాళ్ళకి అంటే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని అంటే కనుక నో అని చెప్పి వాళ్ళే చెప్పారు మెజారిటీ లేదు అది ఇది అని. మరి ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి మెజారిటీ లేకపోయినా వీళ్ళే ముందేమో ప్రమాణ స్వీకారం కూడా చేయించేశారు అర్జెంటుగా. అసలు అమిత్ షా వచ్చేసి ఏవో మొత్తానికి పావులు బాగా కదిపేసి అమిత్ షా వచ్చాడంటేనే అర్థమైపోతుంది. అండ్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం అవి ఇవి అయిపోయిన తర్వాత 15 రోజులు గడువు అసలు ఇప్పటి వరకు ఎప్పుడు ఇవ్వలేదుట. మరి 15 రోజులు గడువు ఇచ్చారు, మామూలుగా అయితే వారం రోజులు ఇస్తారు. సో 15 రోజులు గడువు ఇచ్చారు. ఈలోపు వీళ్ళందరినీ నేమో రిసార్ట్లో పెట్టేసి అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ తర్వాత శనివారానికి కానీ ఈ మొత్తం నాటకాన్ని అంతటికీ కూడా ఒక తెర పడలేదు. అందుకే వాటి గురించి ఒకసారి విశ్లేషిద్దాం అనిపించింది. సరే, అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఐఎమ్ నాట్ ప్రో కాంగ్రెస్, ఐఎమ్ నాట్ ప్రో బీజేపీ. నేను ఒక కేవలం ఒక ఓటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మనకి ఇన్నాళ్ళు ఏదైనా ఒక ఓటు వెయ్యాలి అని అంటే మనము అందరూ దొంగలే, ఉన్న దాంట్లో కొంచెం తక్కువ దొంగతనం చేసిన వాడు లేకపోతే కొంచెం తక్కువ నేరాలు చేసిన వాడిని ఎన్నుకుందాం అనుకోవాల్సిందే తప్ప ఏమి పెద్దంత తేడా అయితే లేదు. ఎందుకంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనం మాత్రం మన లైఫ్స్లో పెద్దంత గొప్ప అసలు చెప్పుకోదగ్గ మార్పులు అయితే ఏం రావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటి, రాను రాను ప్రజాస్వామ్యం అనేది ఏదో వార్తల్లోనో లేకపోతే ఇంకొక ఏదైనా ఒక పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప బయట అసలు ఉండట్లేదు. ప్రజాస్వామ్యానికి అసలు విలువే లేదు. మనం చెప్పుకోవడమే అంటే వరల్డ్ మొత్తానికి లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మనదే, ఎస్, కానీ నిజంగా అలా ఉందా అనేది డౌటే. ఉంటే గనక మ్యాజిక్ నెంబర్ని ఇద్దరూ చేరుకోలేదు. సరే, ఒకళ్ళు సపోర్ట్ తీసుకున్నారు కానీ ఇంకొకళ్ళు అసలు మొత్తానికే అసలు ఇవేవి అక్కర్లేదు, మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, ముందు ఎవరైనా సపోర్ట్ ఉన్నాక ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇద్దరు మ్యాజిక్ నెంబర్ అసలు రీచ్ అవ్వనప్పుడు ప్రమాణ స్వీకారం ఫస్ట్ ఎలా చేస్తారు? ఆ తర్వాత సరే ఇప్పుడు ఎవరు పరువు పోయినట్టు చెప్పాలంటే వీళ్ళు చాలా పద్ధతిగా తప్పుకున్నట్టు, ఏది డిగ్నిఫైడ్గా ఓకే అంటే రేపు పొద్దున నెక్స్ట్ ఎలక్షన్స్లో కాస్త కూస్తో జాలో దయో లాంటిది ఏదైనా వచ్చిందంటే ఓకే మేము మరీ అంత పదవికాంక్ష గలవాళ్ళం కాదు కాబట్టి మేము డిగ్నిఫైడ్గా తప్పుకున్నాం, వాళ్ళు అలా కాదని చెప్పడానికి ఇప్పుడు ఈ శనివారం సాయంత్రం ఆ ప్రహసనం తర్వాత ప్రూవ్ అయింది. బట్ అప్పటి వరకు ఎంత అసలు ఎంత చెత్తగా ఉంది. ఎవరో ఒకళ్ళు డిగ్నిఫైడ్గా తప్పుకుని ఉంటే వాళ్ళ మీద కనీసం ఒక రకమైన మంచి అభిప్రాయం అన్నా ఉండేది, ఇద్దరూ అలా చేయలేదు. సో అసలు దీని మీద ఒక చిన్న జస్ట్ అలా ఎలా ఉంది ఏంటి అనే విషయం మాట్లాడదాం అనిపించింది. బికాస్ అల్టిమేట్ సఫరర్ ఎవరు? మనమే కదా. సో కర్ణాటక ఎలక్షన్స్ ప్రహసనంలో ఈ మామూలుగా వచ్చి మధ్య మధ్యలో నవ్విస్తూ ఉంటారు హాస్యగాళ్ళు, ఆ టైప్లో ఒక చిన్న క్యారెక్టర్ని సృష్టించడానికి ప్రతి పార్టీ పోటీ పడింది. అసలు ఓటర్లు చూస్తున్నారు ఆర్ ప్రజలు గమనిస్తున్నారు, దేశం మొత్తం మీద ప్రతి వాళ్ళు ఖచ్చితంగా ట్రాక్ చేస్తారు కదా. మరి అలా ఉంటుంది అని తెలిసి కూడా అసలు ఎక్కడ నిజంగా అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు అంటాడు, సిగ్గు శరము ఇలాంటివన్నీ వదిలేసుకున్న వాళ్ళే రాజకీయ నాయకులు అవుతారు అవ్వాలి కూడాను అని, అవన్నీ వదిలేసుకున్నట్టే కనపడింది. పైగా ప్రతి వాళ్ళు మీరు చేశారు అని అంటే మీరు ఇదివరకు చేయలేదా అంటారు. అసలు వాళ్ళు చేశారా చేయలేదో మనకెందుకు, మనం చేస్తున్నామా అనేది కదా మనకు కావాల్సింది. నువ్వు ఈ తప్పు చేసావంటే నువ్వు దీనికన్నా పెద్ద తప్పు అది వరకు చేసావు, నువ్వు ఎదవ్వి అంటే నువ్వు అంతకన్నా పెద్ద ఎదవ్వి, ఇదెక్కడిది అంట అసలు. నువ్వు అలా ఉన్నావు అంటే నేను అలా ఉండకూడదు ఉండేట్టు చూసుకోవాలి, కానీ నువ్వు చేయలేదు ఇది వరకు అని అంటే దానికి అర్థమే ఉంది? ఇంతటి దానికైతే వీళ్ళని ఎందుకున్నది ఎందుకు? సో వాళ్ళు ఏం చేసినా హైలీ డెమోక్రటిక్ అని, అవతల వాళ్ళు ఏం చేసినా అస్సలు అప్రజాస్వామ్యకం అని చెప్పి దబాయించడాలు ఇలాంటివి ఎక్కువైపోయినాయి. అసలు క్లీన్ పాలిటిక్స్ అనేది ఎప్పుడు అంటే నేను పుట్టాకైతే లేదు. అంతకుముందు మామూలుగా చెప్పేవాళ్ళు పుచ్చలపల్లి సుందరయ్య గారు అని, వాళ్ళు వాళ్ళు ఉన్నట్టుగా మన వాళ్ళు అసలు దాంట్లో 0.001% కూడా లేరు. మన తెలివితేటల మీద వీళ్ళకి ఎంత అంటే మనం ఎంత లోకు అయిపోయామని అనిపిస్తుంటుంది ఒకసారి మనకే. అరే కొద్ది గొప్ప ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కాస్త అరే ఇదైతే కరెక్ట్ ఇదైతే కరెక్టు అని చెప్పి విశ్లేషించుకొని మరీ ఓట్లేసిన వాళ్ళు ఇవాళ ఎంత ఫూల్స్గా వాళ్ళు ఏం జరుగుతుంది ఏంటో వాళ్ళ భవిష్యత్తు ఏంటో అర్థం కాక ఎలా చూస్తున్నారు చూడండి. ప్రజల్ని ఫూల్స్ అనడం నిజంగా చాలా తప్పు, కానీ మనం నిజంగా అలాగే తయారయ్యాము. మనకి మనము ఏదైతే ఒకటి అనుకుని మనం ఓటేస్తామో దానికి అసలు విలువ లేదు కదా. నేను వద్దు అనే కదా నేను వీళ్ళకేసింది, మరి వీళ్ళేమో ఇదిగో ఇట్లా పక్కకి అయిపోయారు. వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు కానీ వీళ్ళు మాత్రం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను వద్దనుకున్నవాడు ప్రమాణ స్వీకారం ఎలా చేస్తాడు? అసలు నేను వద్దనుకున్నవాడు ఇంకోటితో అసలు పొత్తు ఎలా పెట్టుకుంటాడు? నాకు వాడు వద్దనే కదా నేను చెప్పింది, ఇదే కదా ఎవరికైనా వచ్చేది. మరి ఇంత క్లాష్లో ఎందుకు అసలు ఇలా అవుతోంది అనే విషయం మీద ఒకసారి ఆలోచిస్తే అందరికీ కావాల్సింది పదవీ దాహమే. అసలు జనాల గురించి ఎవరు పట్టించుకోరు. ఏ గాలి జనార్దన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? చేసిన మన కలెక్టర్లు కూడా చెప్పారు, ఇదిగో ప్రూఫ్స్తో సహా ఉన్నాయనగానే వదిలేశారు. అయినా కూడాను ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ స్వార్థం, వాళ్ళ పదవి ఉంటే చాలు. సో అందుకే దీని మీద ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం, బట్ ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మళ్ళ 15 ఏండ్లు అయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్తు 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మయ్యండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
వయ్యారే నడల దన
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది.
ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం కర్ణాటక ఎలక్షన్స్, ఆ తర్వాత ప్రహసనాలు, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకసారి జస్ట్ అలా కొంచెం బ్యాక్ వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్కి ముందు నుంచి కూడా కొద్దో గొప్ప వాళ్ళకి ఆ పవర్ అనేది కొంచెం అలవాటు ఉంది. ప్రతి జనరేషన్లో కూడా మంచి నాయకులు, చెడ్డ నాయకులు అందరూ వస్తూ ఉన్నారు. బట్ అలా క్రమేపీ ఏమవుతుందంటే ఈ మంచి నాయకుల సంఖ్య తగ్గిపోతుంది. పార్టీ చాలా రకాలుగా భ్రష్టు పట్టింది. కొందరేమో పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొంత విచిత్రమైన విషయం ఏంటంటే బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకేదో మామూలుగా ఇంకో చిన్న వేరుకుంపటి పెట్టుకుంటారు, అది క్వైట్ కామన్. కానీ అందులో నుంచి వచ్చిన వాళ్లే కదా, సో ఆ వాళ్ళ సొంతగా పెట్టుకున్న పార్టీలు, ఆ ప్రాంతీయ పార్టీలు అయి ఉండొచ్చు, లేదా ఇంకొక జాతీయ పార్టీ అయి ఉండొచ్చు, ఏదైనా సరే వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ సంస్కృతినే ప్రవేశపెట్టారు అక్కడ కూడాను. ఎందుకంటే మనకి బేసిక్గా ఉన్న అతిపెద్ద పార్టీ అది ఒకటే ఇది వరకు కూడాను. సో అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆ సిద్ధాంతాలే వాళ్ళకి తెలుస్తే తప్ప బయటవి తెలియదు కదా. మరి దానికి విరుద్ధమైనవి ఏమైనా పెడదామా అనుకున్నప్పుడు అందరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అదే రక్తం కాబట్టి మళ్ళీ అవే సిద్ధాంతాలు, అవే పాలసీలు ఇవే ఉన్నాయి. అదే సంస్కృతి వచ్చేసరికి ఆ విషయం ప్రజలు ఊహించలేకపోతారు, క్వైట్ ఆబ్వియస్గా. సో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఒక 20 పాటు నిరాఘాటంగా కాంగ్రెస్ ఏలిన తర్వాత దానికి ఒక ప్రత్యామ్నాయంగా తోచినటువంటి పార్టీలని నెమ్మదిగా ఆదరించడం మొదలుపెట్టారు. ఓకే, వీళ్ళేం చెయ్యట్లేదు అని చెప్పి. బట్ వాళ్ళు కూడా ఇదే రకం అని తేలిపోతుంది. మరి ఆ వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు కూడా పార్టీలు వాళ్ళు అట్లా అదే సిద్ధాంతాలతో ఉండేసరికి అవ్వట్లేదు. సో కాంగ్రెస్ నాయకత్వంలో మార్పులు వచ్చి వాళ్ళకేమైనా మేలు చేస్తారనుకున్నప్పుడల్లా మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం ఇస్తూ వేయారు. ఇది కాంగ్రెస్కి ఒక రకమైన అహంకారం లాంటిది పెంచింది. ఓకే, ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఇది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈవెన్ ఇఫ్ ఎప్పుడన్నా అప్పుడో ఇప్పుడో ఒక 5 ఇచ్చినా బట్ ఎక్కువగా మటుకు మేమే ఉంటాము. ఎందుకంటే గవర్నమెంట్ అసలు ముందు సస్టైన్ అవ్వాలంటే ఇదిగో ఈ అలయన్స్లు ఇవేవీ లేకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే కనుక కాస్త అసలు ముందు మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్సులు లేకుండా 5 కాస్త ఒక పాలన ఉంటుంది అనేది ఒక ఏమంటారు దాని ఒక అభిప్రాయం పడిపోయింది. సో ప్రజాభీష్టం అనేది ఇంకా అసలు అక్కడ లేదు. ఎవరేమనుకున్నా సరే వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు చేశారు కాంగ్రెస్. అలా ఉండేసరికి రాను నెమ్మదిగా అప్పుడో ఇప్పుడో పార్టీ కాస్త గవర్నమెంట్ లేకుండా అంటే రూలింగ్లో లేకుండా అపోజిషన్లో ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు కొంచెం ఇప్పుడు పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. సో ఇట్లా ఉన్నప్పుడు కాంగ్రెస్ చరిత్ర కానీ అందులో ఉన్నటువంటి జనాలు కానీ ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ చూస్తే అపోజిషన్ వాళ్ళకి అర్థం కావాలి. ఓకే, ఇది ఇలా ఉంది కాబట్టి మనం ఇలా కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా చెయ్యాలి అని. ఇప్పటికీ మన దేశంలో యావరేజ్గా చూసుకుంటే 25% ఓటర్స్ కాంగ్రెస్కే మద్దతు ఇస్తారు. 25%. సో అయినా ఇప్పుడు అంతమంది ఇస్తున్నారు అని అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని అవగాహన పెంచుకోవాలి కదా. ఒకవేళ 25% ఓటర్లు కాంగ్రెస్కి ఓటేస్తున్నారు అని యావరేజ్లో కనుక చూసుకుంటే అట్లాంటి కాంగ్రెస్కే ఈ అవస్థ తప్పలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మిగతా అన్ని పార్టీస్ ఒకసారి వాళ్ళని వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. అబ్బే ఆహా, వాళ్ళు అలాగే ఉన్నారు. 65 కాంగ్రెస్ ఏదైతే చేసిందో దానికంటే మేము 5 ఎక్కువ చేసి చూపిస్తాం అని ఏదైతే ఫస్ట్ బీజేపీ ఎన్నికల ప్రచారంలో చెప్పిందో ఆ నినాదం ఇచ్చినప్పుడు అందరూ అబ్బో ఏంటో అనుకున్నారు, కానీ ఎస్, విలువలు వ్యవస్థల్ని సరిగ్గా చూడకపోవడం, అసలు వీటన్నిట్లో అంటే నెగటివ్ సైడ్లో నిజంగానే ఇట్ ఎక్సెల్డ్. అంటే మామూలుగా ఎవరైనా అంటే ఒక పార్టీని, నాట్ జస్ట్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఎవరినైనా సరే ఒక పార్టీని గుడ్డిగా సమర్థించేవాళ్ళు, నమ్మేవాళ్ళు తప్ప మిగిలిన అందరికీ నిజానిజాలు తెలుస్తున్నాయి. కానీ ఎవరన్నా బయటికి చెప్తే అంటే ఏంటి అసలు నువ్వు అలాగా ఇలాగా అని చెప్పి ఎక్కడ అంటారో అన్న భయం కొద్దీ కొంతమంది ఆగుతున్నారు. అప్పటికీ కొంతమంది అలా అన్నా కూడాను వీళ్ళు పట్టించుకోకుండా సరేలే వీళ్ళు ఇట్లాగే అంటారని వదిలేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రెండు ప్రధాన పార్టీల్ని, వాటిల్లో ఉన్న నెగిటివ్ని ఎత్తి చూపించే వాళ్ళని అసలు అదేదో ఒక పెద్ద నేరంలాగా పరిగణించి ఎవ్వరు ఏది చెప్పినా అసలు వినిపించుకునే పరిస్థితిలో లేరు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు, తెలుసు కాబట్టే ఇప్పుడు ఈ హంగే ప్రత్యక్ష ఉదాహరణ దానికి. నిజంగా కాంగ్రెసే అంత గొప్పదై ఉంటే దానికే మెజారిటీ ఇచ్చేవాళ్ళు. అలాగే సేమ్ ఇస్ ద కేస్ విత్ బీజేపీ. హంగ్ ఎందుకు వచ్చింది, ఎవరికి మ్యాజిక్ ఫిగర్ అసలు టచ్ అవ్వలేదంటే. సో ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడున్న ఈ మనకి ప్రజెంట్ ఉదాహరణ మాత్రం కర్ణాటక ఎలక్షన్సే దీనికి. అలాగా అంటే రెండు పార్టీలు ఎంత బరితెగింపుకి నిదర్శనంగా కనబడుతున్నది అక్కడ మటుకు. ఎన్నికలకి ముందే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలన్నింటినీ శుభ్రంగా దుర్వినియోగం చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ దాడుల విషయంలో కానీ, కేసులు తిరగదొట్టడంలో కానీ, అసలు మిగతా వాళ్ళకి మన అస్మదీయులకి తస్మదీయులకి తేడా చూపించడంలో కానీ, గాలి మైనింగ్ కేసులు కానీ, ఇవన్నీ కూడా జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇలాగా ఇంతలాగా మనకి తేడా తెలుస్తూ ఉంటే కూడా స్టిల్ ఇంకా మనం కాదు, ఏదైనా సరే అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది, అసలు వాళ్ళు అలా చేసేవాళ్ళు, వీళ్ళు ఇంతే అన్నట్టుగా చూసుకుంటే దానికి అసలు అర్థం లేదు. ఏం మార్పు వచ్చింది, ఎట్లాంటి వ్యవస్థలో మార్పు వచ్చింది అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఒక ప్రభుత్వము వాళ్ళు చేసిన విధానాలని, వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పనుల్ని వీటన్నిటిని చెప్తుంది. చెప్పినప్పుడు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇందులో ఎంత నిధులు నిజంగా ఇచ్చారు, అందులో ఎంత ఖర్చు అయింది అనేది చెప్పగలగాలి. ఆర్టీఐ చాలా వాటికి వర్తింప చేయట్లేదు అసలు, లైక్ డిమానిటైజేషన్ మీద లేదు, జిఎస్టీ ఎంత వచ్చింది ఏంటి దాని మీద లేదు, పెట్రోల్ వాటి మీద లేదు, దేని మీద ఉంది మరి, ఐఏఎస్ని ఎందుకు బదిలీ చేశారు అనే దాని మీద కొంతమంది, ఎస్పెషల్లీ ఏదైనా కేసులు ఉన్న వాటి మీద అయితే కనుక అది చెప్ప అంటే మేము చెప్పాలనుకుంటే చెప్తాము, లేకపోతే చెప్పక్కర్లేని హక్కు మాకున్నది, ఈవెన్ ఇఫ్ మేము చెప్పకపోయినా దాన్ని దాచితే ఆ దాచే హక్కు మాకుంది అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. మరి ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయి? సో పైగా ఈ ఆర్టీఐ కూడా ఏంటి, ఒక అంటే వాళ్ళ అగెయిన్స్ట్గా ఉన్న గవర్నమెంట్స్ మీద అయితే కనుక మీరు ఎన్ని ఆర్టీఐలైనా వేయండి, మేమే కేసులను మళ్ళీ తిరగదోడి మరీ మీకు చెప్తాము అని అంటున్నారు. వాళ్ళకి ప్రోగా ఉన్న గవర్నమెంట్స్లో అసలు అవేవి వర్తించవు తూచి అంటున్నారు. ఎక్కడ న్యాయం ఇది, అస్మదీయులు తస్మదీయులు అనేది ఇక్కడ తెలిసిపోతుందిగా. సో ఇలాగ అంటే ప్రతి ఒక్క విషయంలోనూ ఇలా ఉన్నప్పుడు మీరు దేనికి ఓటేయాలి ఏంటి అని అంటే, రెండు ప్రధాన పార్టీలు కాకుండా ఇంకా మీకున్న ఆల్టర్నేటివ్ ఏంటి అసలు ఇంకా చెప్పాలంటే, ఇదిగో ఇప్పుడు ఈ మధ్య ఈ 4-5 రోజులుగా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఇదే ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఏంటంటే అత్యవసర మార్కులతో పాస్ అయిన వాళ్ళే ఎక్కువగా మంచి పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు కింగ్ మేకర్స్గా ఉన్నారు, మిగతా ఇద్దరు మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వాలంటే ఎటు తిరిగి వీళ్ళ దగ్గరికే రావాలి అని. లక్కీలీ సాటర్డే ఈవినింగ్ అది ఏదో ఒకటి మొత్తానికి సెట్ అయింది కాబట్టి కానీ, లేకపోతే అసలు అంటే అప్పటికి ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. అంటే మేము ఏదో జస్ట్ 2 గుర్రాలను కొందాం అనుకున్నాం, మా తప్పే, కానీ వాళ్ళు ఏకంగా బంధువులతోటినే కొనేశారు అని అంటున్నారు. అసలు ఎక్కడన్నా ఒక రాజకీయ నాయకుడు డిగ్నిఫైడ్గా మాట్లాడడం ఈ మధ్యకాలంలో చూసామా మనం? ఇలా ఉన్నాయి పరిస్థితులు. సరే దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
మనసును మనసై కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
ప్రేమకు ప్రేమే సాటి, మరేది లేదు రాదు కూడా. అలాంటి ప్రేమ ఏంటో తెలియాలా? ఈ ప్రపంచంలో ఎన్నో ప్రేమ కథలు, కొన్ని సఫలమైతే మరికొన్ని విఫలమయ్యాయి. అలాంటి ప్రేమ వల్ల కలిగే సంతోషాన్ని చూద్దాం, దాని వల్ల కలిగే దుఃఖాన్ని పంచుకుందాం.
ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా.
అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, మన మధ్య తిరిగే సహజ పాత్రలు, మామూలు సంఘటనలు, మనసు పడే వింత యతన. జీవితంలో చివరి వరకు ఒకటిగా నడవాలనే ఆ మనసు తప్పన మనస్సున మనసై. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సూచన చేయండి మనస్సున మనసై ప్రేమతో సిరి. సమర్పించువారు మై ఇండి మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఈ ఇప్పుడు 35,000 కోట్ల విలువైన మైనింగ్ కుంభకోణంలో కేసులు మూసేసేయడానికి సిబిఐకి 2 ఏళ్ల క్రితమే ఆల్రెడీ స్టార్ట్ చేసింది. దానికి సంబంధించి ఈ గోవా పోర్ట్స్ విషయంలో అక్రమంగా ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేశారని చెప్పి అనడానికి ఎలాంటి ప్రైమరీ సాక్ష్యాలు లేవు అని చెప్పి కర్ణాటక పరిశ్రమలు అండ్ వాణిజ్యం అంటే మైనింగ్ శాఖకు సంబంధించి 2016 డిసెంబర్లో ఒక లెటర్ రాశారు. 12.57 క్రోర్ మెట్రిక్ టన్స్ మేరకి ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్ జరిగినాయి అని చెప్పి లోకాయుక్త సాక్ష్యాధారాలతో సహా మొత్తం అన్ని చూపించి అప్పుడు కేసేస్తే, అభియోగాలు మోపితే సిబిఐ మరి అట్లా అనేస్తే అది ఇంకా అసలు దానికి ఇంకా ఎక్కడన్నా అసలు ఒక చిన్న ప్రూఫ్ ఉందా? వీగిపోయింది కదా మొత్తం. కర్ణాటక నుంచి వచ్చిన చాలా ఖనిజాన్ని గోవాలో ఉన్న మిగతా ఇనుప ఖనిజంతో కలిపి గోవా పోర్ట్ నుంచి చాలామంది ఎక్స్పోర్ట్ చేశారంట. అసలు ఎవరెంత చేశారో కూడా తెలియనంత. అండ్ ఇప్పుడు ఎక్స్పోర్టర్స్నే అడిగితే డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు. చట్ట ప్రకారం ఎగుమతిదారులు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అట్టి పెట్టుకోవడం అనేది అవసరం, కానీ వీళ్ళు ఎవరు అట్టి పెట్టుకోలేదు అసలు, కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేరు. అందుకనే మేము దర్యాప్తు ఆపేస్తున్నాము అని చెప్పి 2017 జూన్లో సిబిఐ గోవా డిపార్ట్మెంట్ అధిపతి ఇంకో లేఖ కూడా రాశాడు. అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ విషయంలో ఎవరు ఏం పంపించారో లెక్క లేదు అని అంటే అసలు అది నమ్మగలిగే విషయమేనా? సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఆ గాలి సోదరులు కానీ లేకపోతే మిగతా ఏవరైనా అక్రమ మైనింగ్ ఏదైనా ఆ దారులు ఏదైనా కాపాడుకోవడానికి చేసిన పని అని ఈజీగా తెలిసిపోతుంది. ఎవరికైనా కొంచెం కొద్ది గొప్ప కాస్త ఐడియా ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఈవెన్ వీళ్ళు ఒక్కళ్ళని కాదు, ఇప్పుడు యడ్యూరప్పకు సంబంధించిన అక్రమ మైనింగుల మీద ఉన్న రెండు కేసులను కూడా సిబిఐ కోర్టు మొత్తానికి అసలు నో ఇది కొట్టేసేయచ్చు, ఇందులో పెద్దంత అసలు అభియోగమే లేదు అని చెప్పింది. గాలి సోదరులు యడ్యూరప్ప 2013లో బీజేపీ ఓట్ బ్యాంకుకి ఆల్రెడీ గండి కొట్టారు. ఇప్పుడు వాళ్ళని దగ్గరికి తీయడంతో పాటు మిగతా ఏదోదో రీజన్స్ చెప్పి బీజేపీ మొత్తానికి 104 సీట్లు తెచ్చుకుంది. ఇక గవర్నమెంట్ ఏర్పాటుగా చాలదు, మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 8 సీట్స్ కావాలి. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 41.6% ఓట్లతోటి 19 స్థానాల్లో గెలుచుకుంటే 132 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ 2018 వచ్చేసరికి అది 36.2% ఓట్లు, 104 సీట్లు, రెండిట్లో అసలు ఎన్నిక జరగలేదు. సో ఈ విధంగా తగ్గిందనే చెప్పచ్చు. ప్రజలు వాళ్ళ పక్షాన ఉన్నారు కానీ కావాల్సినంత బలమైతే ఇవ్వలేదు. అలా అని చెప్పి బీజేపీ ఊరుకోలేదు. అపోజిషన్ అయిన కాంగ్రెస్ జేడీఎస్ ఇద్దరు కలిసి ఎక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసేస్తే అది ఇబ్బంది అయిపోతుందని, ప్లస్ అసలు ముందు వాళ్ళిద్దరు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా అంతఃకలాలతో ఆల్రెడీ ఇదివరకు అంతా కాంగ్రెస్ ఇట్లాగే అలయన్స్లు పెట్టుకుని ఎన్నిసార్లు అసలు కష్టంగా ఊగిసలాడుతూ ఏదైనా సరే చిన్న విషయాలకు కూడా గొడవ అయితే నేను ఓకే నేను నా మద్దతు ఉపసంహరించుకుంటాను అనేస్తారు. అది ఎప్పటికైనా సరే చాలా అసలు ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అన్నమాట, ఏదో ఇష్టం లేని కాపురం చేస్తున్నట్టు, ప్రతిదానికి అయితే నేను విడాకులు ఇస్తా అన్నట్టే ఉంటుంది అది కూడా. సో 6 నెలల్లోనే పడిపోతుంది ఇలా అయితే అని, తర్వాత ఎట్లాగో ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా కూడా అధికారం కోసమని ఇదిగో ఇలాంటి అలయన్స్లు పెట్టుకుంటోందని, అడ్డదారులు తొక్కుతోందని ఇట్లాంటివి ఏదో మొత్తానికి వీళ్ళు చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇట్లా ఒకవేళ అనుంటే గనక 2019 ఎలక్షన్స్లో అది నిజంగా వాళ్ళకి ఉపయోగపడేది, అట్లీస్ట్ అంటే వీళ్ళు ముందే హుందాగా కనుక తప్పుకుని ఉంటే ఒక అందుకు అది అట్లా ఉండేది. బట్ ఎలాగైనా అధికారంలోకి రావాలి అంతే, అదొక్కటే ఆలోచన. ఇప్పుడు మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలి అంటే ఒకటే మార్గం. సో ఈ ఫిరాయింపులు ఇదిగో ఈ మన ఇంతకుముందు ఎన్నిసార్లు జరగలేదు ఇవన్నీను, మన ఎన్టీ రామారావు హయాంలో కూడా జరిగినాయి కదా, వైస్రాయ్ కాకపోతే ఇంకోటి ఎక్కడో అక్కడ ఓ హోటల్లో అలాగే వాళ్ళని అందరినీ బంధించేయడం, ఫోన్లు కూడా లాగేసుకోవడం, ఇక ఏదో కిడ్నాప్ అనమాట హౌస్ అరెస్ట్ టైప్లో. వాళ్ళ మూడు ఎక్కడ మార్చేస్తారో, వాళ్ళకి ఎక్కడ బ్రెయిన్ వాష్ చేస్తారో అని ప్రతి క్షణం టెన్షన్తో ఉండే రెండు ప్రధాన పార్టీలు. నేను బీజేపీని అనట్లేదు, కాంగ్రెస్ అనట్లేదు, ఇక్కడ ఇంకా అల్టిమేట్గా ఎవరు అసలు లాభపడింది? కోట్లు ఎవరు ఇస్తున్నారండి, 100 కోట్లు మైకు ముందరే చెప్పేశారు. 100 కోట్లు ఇస్తామన్నారు, తూచ్ లైవా ఆపండి ఆపండి అని అన్నారు. అంటే ఇంత సెన్స్లెస్గా కూడా మాట్లాడతారా అని ఒక్కొక్కసారి, అంటే ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఇవన్నీ మళ్ళీ బ్లాక్ మనీయే. బ్లాక్ మనీ అంతా బయటికి తీసుకొస్తాము, నిప్పు పెట్టిన కలుగులోకి నుంచి ఎలుకలు బయటకు వచ్చినట్టు బ్లాక్ మనీ అంతా బయటకు వచ్చేస్తుందన్నారు. ఇదిగో ఇదేనా బ్లాక్ మనీ రావడం, మళ్ళీ ఇదిగో వాళ్ళ ఎమ్మెల్యేని కొనుక్కుని అధికారం కోసం అని చెప్పి. ఎవరికి ఇస్తున్నారు, ఏ అభివృద్ధి పనికి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు? మళ్ళీ అసలు ఇంతటి దానికి ఇప్పుడు ఈ కొనుక్కోడాలు వీటన్నిటికీ కనుక చూసుకుంటే ఇంత ఇంత డబ్బులు మనకి మామూలుగా ఏటీఎంలో, ఇప్పుడు ఒకవేళ కాస్త మంత్ స్టార్టింగ్ వచ్చింది అని అంటే ఏటీఎంలో డబ్బులు ఉండట్లేదు, మరి వీళ్ళకి ఇలా కట్టలు కట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో ఇలా చూసుకుంటూ పోతే అసలు ఎవ్వరు ఎవ్వరికి సమాధానం చెప్పినా కూడా ప్రజలు కూడా నిజంగా వాళ్ళకి హోప్స్ పోయినాయి, హంగ్ వచ్చింది సరే ఓకే ఎవరు ఫామ్ చేస్తారనేది ఆ క్యూరియాసిటీ ఉంటుంది బేసిక్గానే. సో అలా వార్తలు చూడటమే తప్ప వాళ్ళకి ఎవరు వచ్చినా ఒకటే అని ఒక సామాన్య ప్రజలుగా కనుక మనం ఆలోచిస్తే ఎవరు వచ్చినా ఒక్కటే అన్న దీంట్లో వాళ్ళు ఉండిపోయారు, ఫిక్స్ అయిపోయారు. జేడిఎస్ వచ్చినా ఓకే ఇన్ని సీట్ల ఓకే అయితే దీనికి ఎంత బల నిరూపణకి ఇంకెంత కావాలి కరెక్ట్గా వాళ్ళిద్దరివి కలిపితే పెద్ద కరెక్ట్గా అంటే ఇట్లా బొటాబొటీగా వస్తావు రెండు మూడు అటు ఇటుగా అంతే, ఎవ్వరికీ కరెక్ట్గా రాలేదు. స్టిల్ మళ్ళీ దీనికి ఏంటి గాలి ఏమో నేను సెటిల్ చేస్తాను, నేను మాట్లాడతాను కదా నేను సెటిల్ చేస్తానని అసలు అంత బాహాటంగా ఎలా చెప్తారో నాకు అర్థం కాదు. ఎటు తిరిగి అధికారం కోసం ప్రతి వాళ్ళకు అకృతి పడుతున్నారని తెలుసు, కానీ మరీ న్యూస్ ఛానల్స్లో ఎదురుగుండా కూర్చుని మైకుల దగ్గర కూర్చుని అసలు వీళ్ళ ఈ స్టేట్మెంట్లు ఏంటో అర్థం కాదు. దీంట్లో అంటే బీజేపీ ఇప్పుడు కొద్దో గొప్ప ఇంత డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసి దానంతటా తప్పుకోవడానికి అంటే యడ్యూరప్ప ఏంటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా సాటర్డే రోజు అలా అంత డిగ్నిఫైడ్గా తప్పుకోవడానికి వెనకాల చాలా చాలా ఏవో నెగోషియేషన్స్ తర్వాత మాటలు ఇట్లాంటివన్నీ అయిన తర్వాత సంఘ్ పరివార్ కొద్దో గొప్ప కొంచెం అక్షింతలేసి డిగ్నిఫైడ్గా పిచ్చా వెర్రా అట్లా వద్దు పరువు పోగొట్టుకోకండి చెప్పినట్టు అన్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అదే గనక నిజమైతే నిజంగా కొద్దో గొప్ప డిగ్నిఫైడ్గా ప్రవర్తించిందని చెప్పుకోవాలి అసలు ఉన్న రెండు ప్రధాన పార్టీల్లోకి. సో వీటి గురించి ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయని నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ధర ఎలా ఎరుగవేరా అంతలోనే మానవా ఇంత మారు పేలరా ఐశ్వర్యే దాటెంబు మానుకోరా
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతుంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం కర్ణాటక ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మెజారిటీ నిరూపించుకోవడం ఒక్కటే మార్గము, అది ఫిరాయింపులు ప్రోత్సహించడం అవ్వచ్చు, ప్రలోభాలు అవ్వచ్చు, బెదిరింపులు అవ్వచ్చు, ఎదుటి పార్టీలను చీల్చి ఏదైనా లోపాయికారి మద్దతు తీసుకోవడం, వచ్చిన వాళ్ళకి ఏదైనా హిరణ్యాక్ష వరాలు తీర్చడానికి అవినీతికి పాల్పడడం, కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి ఎప్పుడు పోట్లాటం జరుగుతూ ఉంటే వాటిని సెటిల్మెంట్లు చేయడం, ఇవన్నీ వీటిల్లోనేమో పాలన నిర్లక్ష్యం అయిపోతుంది. అసలు ఆల్రెడీ పాలనే పెద్ద గొప్పగా ఏమి ఉండట్లేదు, దానికి తగ్గట్టు ఇగో ఇలాంటి అంతఃకలహాలు ఉంటే ఇంకేముంటుంది. ఎంతసేపు పక్కన వాడిని మేనేజ్ చేయడం, వాడిని ప్రసన్నం చేసుకోవడంతో సరిపోతుంది, ఎక్కడ వాళ్ళు సపోర్ట్ విత్డ్రా చేసుకుంటారో అని. ఇంకా మామూలుగా ప్రజలకు చేయాల్సింది ఎక్కడ ఉంటుంది? చేయరు. ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండి పేరు తెచ్చుకోవడం కంటే 2019లో ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్లో సీట్లు తెచ్చుకోవడం ఒక్కటే మనకి కొంచెం బాగా ఉపకరిస్తుంది అని రెండు పార్టీలు ఫీల్ అవుతున్నాయి. సో ఒకసారి అట్లాంటి ఒక వేని వాళ్ళు ఎంచుకున్న తర్వాత ఇంకా అన్ని ఎథిక్స్ని సాంప్రదాయాల్ని పక్కన పెట్టేసి ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాకపోతే గవర్నర్ ఎక్కువ సీట్లు తెచ్చుకున్న పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి. ఎప్పుడు? ఇండిపెండెంట్లు చిన్న పార్టీలు ఉండి అవి ఈ పార్టీకి మద్దతు ఇస్తాయనే నమ్మకాన్ని ఆ పార్టీ తనకు కలిగించినప్పుడు. మొన్నటి దాంట్లో ఏమైంది కర్ణాటకలో? ఇండిపెండెంట్లు ఇద్దరే, చిన్న పార్టీలు లేవు. జేడిఎస్ తను కాంగ్రెస్ పక్షము అని చెప్పి రిటర్న్ రాసిచ్చింది. ఇంకా మెజారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫిరాయింపుల ద్వారా వస్తుంది, అది రికమెండింగ్ కాదు. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఫలితాలు అయిపోయిన వెంటనే ఏర్పడిన కూటమికి అవకాశం ఇవ్వాలి. దాని బలము పెద్ద గొప్పగా లేదు. సో అంటే స్పష్టమైన మెజారిటీ ఉంది బట్ ఓ అసలు భీభత్సం కాదుగా. సో గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. మరి ఈ లాజిక్ని గోవాలో మణిపూర్లో బీజేపీ వినిపించింది. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా అక్కడ గవర్నర్ల చేత దానికి అవకాశం లేకుండా చేసింది. మరి కర్ణాటకకు వచ్చేసరికి రూల్స్ మార్చేసింది. గవర్నర్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో కీలుబొమ్మగా చేయడం కాంగ్రెస్ హయాంలోనే స్టార్ట్ అయింది. తర్వాత వచ్చిన పార్టీలన్నీ జస్ట్ ఆ పాత్ని ఫాలో అవుతున్నాయి అంతే. నీతులు విలువలు వల్లించే ఏ పార్టీ కూడా అధికారంలోకి వస్తూనే గవర్నర్లను మార్చేయడంతో సహా అసలు ఇంకేం చేయదు, అదొక్కటే చేస్తుంది. సో ఇది అట్లాగే చేసింది కాబట్టి ఆ తానలో ముఖ్య అని మనకి అర్థమైపోతుంది. కర్ణాటకలో మోదీకి ఒకప్పటి కొలీగ్ ఇప్పుడు బాగా అవసరమయ్యాడు. సరే బీజేపీకి ఎలాగో ఛాన్స్ ఇస్తాడని తెలుసు, కానీ చేసేదేదో కొంచెము ఎథికల్లీ కొంచెం పెద్ద మనిషి తరహాగా చేయొచ్చు కదా. May 17th మంచి ముహూర్తం అని చెప్పి ప్రమాణ స్వీకారం చేయించేసి, సో అంటే అంతకుముందే వాళ్ళు ఆల్రెడీ ఏమో స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు కాబట్టి మాట నిలబెట్టడానికి జస్ట్ 12 hours ముందు గవర్నర్ ఆహ్వానించడం, సుప్రీంకోర్టు జడ్జిలు అర్ధరాత్రి కూర్చుని తెల్లారేసరికల్లా తీర్పు ఇచ్చేయడం, అతి ముఖ్యమైన కేసులు ఎన్ని పెండింగ్లో ఉంటాయి మరి అవన్నీ పక్కన పెట్టేసి అప్పుడెప్పుడు కూడానేమో అరే న్యాయం తొందరగా జరగాలని ఎప్పుడు అనిపించలేదా? ఎన్ని పెండింగ్ కేసులుంటే జడ్జిలు నెలల తరబడి సమ్మర్ హాలిడేస్ అని అవని ఇవన్నీ తీసుకుంటారే, మరి ఇప్పుడు వచ్చిన ఎమర్జెన్సీ ఏంటి అంత అర్జెంటుగా? రాష్ట్రంలో ఏదో ఒక ప్రభుత్వం అయితే ఉంది, మొత్తం కంప్లీట్లీ డిజాల్వ్ అయితే అయిపోలేదు కదా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు ఏమాగిపోలేదు? అది ఏంటి, బల నిరూపణకి యడ్యూరప్ప 1 week అడిగితే 2 weeks తీసుకో అన్నారు. సాధారణంగా 1 వారం 10 రోజులు ఇస్తారు అంతే, గోవా అయితే 4 రోజులే ఇచ్చారు, మొన్న 15 రోజులు. ఎందుకు అంటే అది అంతే, అంటే మెజారిటీ ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు ఈ మిగతా అన్ని దగ్గర చూసుకుంటే కనుక సో గవర్నమెంట్ లో అపోజిషన్ చాలా బలహీనంగా ఉంది, మేము తలుచుకుంటే ఏమైనా నిస్సిగ్గుగా అన్ని పద్ధతులు తోసి పాడేసి మరీ మాకు అడ్డు లేకుండా చేసుకోగలము, మమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు, మాతో వైరం పెట్టుకుంటే మామూలుగా ఉండదు, మేము చెప్పినట్టు వినకపోతే మీ పని అంతే అన్న టైప్లో కొంచెం అపోజిషన్కి ఒక స్ట్రాంగ్ బెదిరింపో లేకపోతే ఏదైనా ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వడం. సో ఇప్పుడు ఏంటి, ఇంకా ఫిరాయి ఒకవేళ పార్టీ ఫిరాయిద్దామా వద్దా అని కొంచెం డైలమాలో ఉన్న ఎమ్మెల్యేస్కి ఒక టైప్లో భయం వేస్తుంది, అబ్బాయి ఎందుకులే యథోసంత అదేదో ఇందులోనే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చేస్తా పని అయిపోతుంది కదా అన్నట్టు. ఇలాగా అసలు ఏం చేసినా చెల్లుతుంది అంటే ఇంకా అలా ఇప్పుడు ఒకసారి నిజంగా శనివారం సాయంత్రం నాకు అనిపించింది ఏంటంటే ఒకసారి వీళ్ళు కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే దే లూజ్ దర్ క్రెడిబిలిటీ, ఫస్ట్ పాయింట్. కానీ అలా కాకుండా అట్లీస్ట్ అప్పటికైనా వాళ్ళు తప్పకుండా నిజంగా చాలా మంచి పని చేశారు, ఒక డిగ్నిఫైడ్ పని చేశారు ఇప్పటికీ అని అనిపించింది. ఎందుకంటే 1977 జనతా గవర్నమెంట్ అప్పట్లో జనసంఘ్ బీజేపీ తర్వాత కాలంలో ఒక 2 సీట్లకు పడిపోయింది. అప్పుడు కూడా వాళ్ళకి ఇదే ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ మద్దతు, బూత్ మేనేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవి. అయినా కూడా అప్పట్లో అధపతాళంలో పడిపోయారు, మళ్ళీ లేచారు. రేపు ఎలా ఉంటుందో అన్న భయం ఉన్నప్పుడు ఇంత బరితెగించకూడదు. అసలు కాంగ్రెస్ చేసిందని వీళ్ళు, మాకంటే ఎక్కువ చేశారని వాళ్ళు, ఇంతకింత చేస్తామని వీళ్ళు, అసలు ఇలా పాట అసలు ఎట్లా అంటే మీరు ఏదో విసురాయితో ఇట్టంటే ఇటుక రాయితో నేను ఇట్లా అంటా అన్న టైప్లో తయారయ్యారు. ఇంత పోటీ పడితే కనుక ఇలాంటి వాటిల్లో నెగిటివ్ థింగ్స్లో గ్యారంటీ అధపాతాళానికి పడిపోవడమే. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి జవాబుదారీ కాదు, అలాగే వాయిస్ వర్సా, కానీ ప్రజలకు జవాబుదారీ కదా. ఇప్పుడు బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ ప్రశ్నించే హక్కు దాదర్ పార్టీకి ఉండకపోవచ్చు, కానీ ప్రజలకు ఉంది. ఏదో మీరేదో పెద్ద గొప్పగా అసలు చేస్తారు, మార్పులు తీసుకొస్తారని మేము మీకు అధికారం ఇస్తే మీరు ఇలాగే చేస్తే ఇంకెందుకు? ఇదేంటంటే కాంగ్రెస్ వాళ్ళు చేయలేదా అంటారు. ఇప్పుడు సపోజ్ ఒక సిగ్నల్ క్రాస్ చేస్తున్నారండి, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏమో ఆపుతాడు మిమ్మల్ని, వాడు వెళ్ళలేదా అంటే వాడి సంగతి నేను చూసుకుంటాను, వాడి నంబర్ నోట్ చేసుకున్నాలే, ముందు నీ సంగతి చెప్పు నువ్వు తీయని అంటాడు, అంతే కదా. ఇది అంతే, వాడెవడో చేశాడు అని కాదు. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇదివరకు వాళ్ళు ఇలా చేశారు కదా అంటే వాళ్ళు అలా చేశారు కాబట్టే వాళ్ళని ఓడించి మీకు అధికారం ఇచ్చాం, మీరు అలాగే చేస్తే ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏంటి? సో ఎప్పుడైనా సరే దానికి జిరాక్స్ కాపీగానో ఇంకోటో బదులు ఖచ్చితంగా మనం వాళ్ళకన్నా యూనిక్గా ఉండాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అనుకుంటేనే ఏ పార్టీ అయినా డిఫరెంట్గా అంటే మళ్ళీ ఇక్కడ నెగిటివ్గా కాదు, ప్రజలకు మంచి చేయడంలో. ప్రజాస్వామ్యం గురించి సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ వినడానికే రోత పుడుతుంది. అసలు గవర్నర్ వ్యవస్థని కంప్లీట్లీ అసలు మొత్తానికి దాన్ని డిమీన్ చేసిందే వాళ్ళు. రాష్ట్రపతి పాలన తర్వాత అసలు వీళ్ళు ఉల్లంఘించినన్ని ఇంకెవరు ఉల్లంఘించలేదు చెప్పాలంటే, అవన్నీ అసలు ఇప్పుడు మనం చెప్పాలంటే ఒక పెద్ద బుక్కే అయిపోతుంది. 1980లో ఇందిరా కాంగ్రెస్ నెగ్గగానే భజన్లాల్ హర్యానాలో తన కామ్రేడ్ మొత్తంతో సహా పార్టీలోకి ఫిరాయించేశాడు. అలాంటి కొన్ని పనులను ప్రోత్సహించిన కాంగ్రెస్ ఇప్పుడు ఫిరాయింపు మీరు ఎట్లా మీరు మా ఎమ్మెల్యేని జేడీఎస్ ఎమ్మెల్యేని తీసుకెళ్తారని కాంగ్రెస్ అడగగలదా? ఆ స్టార్ట్ చేసిందే ఇలాంటివన్నీ అసలు వాళ్ళు. సో ఇట్లా ఏ విషయంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ఎందుకు మొన్న శ్రీకృష్ణ కమిషన్ని పక్కన పడేసి మరీ స్టేట్ని ఎంత దారుణంగా విడగొట్టారు? విడగొట్టడం తప్పు కాదు, కానీ ఆ తీరు. సో అసలు కాంగ్రెస్కి అసలు డెమోక్రసీ అంటే ఒక గౌరవం ఉందా అన్న డౌట్ వస్తుంది అట్లాంటివన్నీ చూస్తే. ఇలాగా అంటే అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎవ్వరూ కూడాను ఏ విధంగానూ బెటర్ కానప్పుడు దే డోంట్ హ్యావ్ దట్ రైట్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్. ప్రజలు మనకు ఒక డెసిషన్ ఇచ్చారు, వాళ్ళ డెసిషన్ని మనకి ఇచ్చారు అని అంటే యూ హ్యావ్ టు ఒబేట్. మ్యాజిక్ ఫిగర్ రాకుండా, లేకపోతే వీళ్ళిద్దరు అలయన్స్గా అయిపోయారు కదా అని చెప్పి ఎవరిష్టం అర్ధరాత్రి వెళ్ళి సుప్రీంకోర్టు తలుపులు తట్టి మరి ఇది అన్యాయం అసలు ఒకటి మనకి ఇన్ని కేసులు పెండింగ్ లో ఉంటే ఏ రోజన్నా ఏ కోర్టు లేకపోతే ఏ జడ్జు ఏ లాయర్ అయినా సరే బయట సెటిల్మెంట్ చేసుకోండి అయ్యా, ఏముంది దీనికి పెద్దంత, ఇది అనవసరంగా ఎన్నాళ్ళని తిరుగుతారు, మీకేం పనులు లేవా పాటలు లేవా అని అని మరీ వాళ్లే బలవంతం సెటిల్మెంట్ చేయించిన సందర్భాలున్నాయే. మరి ఇప్పుడు వీళ్ల విషయానికి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది? సో అందుకే ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా పెద్ద ఇదైపోతుంది. సరే మొత్తానికైతే బీజేపీ అలా హుందాగా తప్పుకుంది కాబట్టి అది అక్కడితో ముగిసింది. ఇది వాళ్ళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం May 21, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు ప్రశంసలు విమర్శలు మా వెబ్సైట్ www.myinmedia.com లో గాని మా ఫేస్బుక్ గ్రూప్ లో గాని తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.